ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
రైతు సోదరులకు నమస్కారం. వచ్చేసాం మీ రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల విద్యార్థులం. మీ అందరికీ తెలుసు, రబీలో వేరుశనగ పంట మన తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల పండిస్తారు. కాబట్టి దీంట్లో దిగుబడులు ఎలా పెంచుకోవాలో తెలుసుకోవాలంటే ఈ పంట పండించడంలో పాటించాల్సిన వివిధ జాగ్రత్తల గురించి తెలుసుకోవాలి. ఇది మన విద్యార్థులు ఒక నాటక రూపంలో మనకు వివరిస్తారు. ప్రస్తుత సంభాషణ కొడిచెర్ల అనే గ్రామంలోని వసుంధర ఇంకా సంధ్య అనే రైతుల మధ్య జరుగుతుంది. అదేంటో విందాం.
ఏంటి సంధ్య అలా దిగాలుగా ఉన్నావు, బతుకమ్మకు ఊరికి పోలేదా?
ఇలా బోసిగా నగలు లేకుండా పోతే ఏం పని ఉంటదని పోలేదక్క.
అవును, అదే అడుగుదామనుకుంటున్నా. నీ నగలేమైనాయి, చాలానే ఉండేవిగా.
ఏం చెప్పమంటవక్క, పోయినేడు పంట కోసమని నగలన్నీ తాకట్టు పెట్టిన, పంటవాయే నగలవాయే, పంటేమో చేతికి అందకుండా పోయింది. అవునక్క, నీగిట్లా నాకున్నంత భూమే ఉంది, నువ్వు కూడా వేరుశనగనే వేసినావు కదా, మరి నీ నగలు కూడా పోయి ఉంటాయి, మరి నువ్వేందుకు గింత కులాసాగా ఉన్నావు?
మాకు కూడా మీ అంత భూమే ఉంది. పోయిన ఏడు వేరుశనగ వేసిన మాట నిజమే, కానీ మాకు నష్టాలు కాదు, మంచి లాభాలు వచ్చాయి, వాటితోనే కొత్త స్థలం కూడా కొంటున్నాం.
అవునా, గదెట్లో చెప్పరాదాక, ఈ అప్పులతో తట్టుకోలేకపోతున్నా.
ఎలాగో నేను చెప్పను, నువ్వే విను. ఇవాళ మన ఊర్లో రైతు సభ జరుగుతోంది, దాంట్లో వేరుశనగ పంట విధానమే ఇవాల్టి విషయం. పద విందాం, మన సందేహాలను తీర్చుకుందాం.
సరే అక్క, పోదాం.
ఏంటి వసుంధర సంధ్య, ఎక్కడికి పోతారు అక్క చెల్లెలు ఇద్దరు కలిసి?
ఇవాళ మన ఊళ్ళో రైతు సభ ఉంది లక్ష్మి, వేరుశనగ పంట గురించి అడిగి తెలుసుకోవచ్చంట, అందుకని సభకు వెళ్తున్నాం.
అవునా వసుంధర అక్క, నేను కూడా వేరుశనగ పంట వేద్దాం అనుకుంటున్నా.
ఇంకేం మరి, నువ్వు కూడా రా మాతో, అందరం కలిసి మన సందేహాలను అడిగి తీర్చుకుందాం.
సరే అక్క, పదండి అయితే వెళ్దాం.
రైతు సోదరులందరికీ స్వాగతం. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి కొడిచెర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ రైతు సభకు విచ్చేసినందుకు ధన్యవాదాలు. ఈ రోజు మనం ఇక్కడ వేరుశనగ పండించడంలో తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువలను ఇక్కడకు విచ్చేసిన శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకుందాం. ఇక్కడికి విచ్చేసిన రైతు సోదరులకు నా విజ్ఞప్తి ఏంటంటే, మీకు రబీ వేరుశనగలో ఉన్న సందేహాలను అడిగితే మన శాస్త్రవేత్తలు వాటిని వివరిస్తారు.
అందరికీ నమస్కారం.
నమస్కారం మేడం, మాకు కొన్ని సందేహాలున్నాయి, అడగమంటారా?
సరే అడగండి.
నమస్తే మేడం. మేడం, మా దగ్గర వేరుశనగ ఎర్ర నేలలో వేస్తాం, నేలలో ఏమైనా తేడా ఉంటదా, లేదా దిగుబడిలో ఏమైనా తేడా వస్తుందా?
వేరుశనగలు సాధారణంగా అన్ని నేలల్లోనూ వేసుకోవచ్చు, కాకపోతే ఇసుకతో కూడిన గరప నేలలు లేదా నీరు త్వరగా ఇంకే ఎర్ర చెలక నేలలు వేరుశనగ సాగుకు చాలా అనుకూలమైనవి. ఎక్కువ బంగమన్ను కలిగిన నల్లరేగడి నేలల్లో ఈ పంట వేయరాదు.
మేడం, రబీలో పంట ఎప్పుడైనా వేసుకోవచ్చా, లేదా ఈ సమయానికే వేసుకోవాలని ఏమైనా ఉందా? మేమైతే నీళ్ళు ఎప్పుడుంటే గప్పుడే వేసుకుంటాం.
ఈ పంటను రబీలో ఉత్తర తెలంగాణ ప్రాంతంలో అక్టోబర్ 15 లోపు, దక్షిణ తెలంగాణ ప్రాంతంలో సెప్టెంబర్ 1 పక్షం నుండి నవంబర్ 30 వరకు విత్తుకోవచ్చు.
అవును మేడం, వీటికి ప్రత్యేకమైన మోతాదు ఏమైనా ఉందా, ఎంత మోతాదులైనా విత్తుకోవచ్చా?
ఉందండి, ఎంచుకునే రకం, గింజల బరువు, ఇంకా విత్తే సమయాన్ని బట్టి విత్తన మోతాదును నిర్ణయించుకోవాలి. ప్రత్యేకంగా మనం వేసుకునే రకాలు కదిరి 6, అనంత, హరితాంధ్ర, ICGS 9111, 14, JL 24, గింజల రూపంలో 75 కేజీలు ఎకరాకు తీసుకోవాలి. అదేవిధంగా కదిరి 9, JCG 88, ధరణి, TAG 24 వంటివి 60 కేజీలు ఎకరాకు వాడుకోవాలి.
మేడం, విత్తనాలను విత్తుకునేటప్పుడు మామూలుగా వేసుకోవాలా, విత్తన శుద్ధి ఏమైనా చేయాలా?
కిలో విత్తనానికి 1 గ్రాము టెబకునజాల్, 3 గ్రాముల మ్యాంకోజెబ్ పొడి మందులు పట్టించాలి. కాండము కుళ్ళు, వైరస్ తెగులు ఆశించే ప్రాంతాలలో కిలో విత్తనానికి
2 మిల్లీలీటర్ల ఇమాడోక్లోప్రైడ్ మందుతో విత్తన శుద్ధి చేయాలి. వేరు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కిలో విత్తనానికి 6.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేక 2 మిల్లీలీటర్ల ఇమాడోక్లోప్రైడ్ చొప్పున కలిపి శుద్ధి చేయాలి. వరి మాగాణుల్లో లేక కొత్తగా వేరుశనగ సాగు చేసేటప్పుడు కిలో విత్తనానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ ను పట్టించాలి. విత్తనాన్ని మొదట శిలీంద్రి నాశినితో శుద్ధి చేసి ఆరబెట్టిన తరువాత క్రిమి సంహారక మందుతో శుద్ధి చేయాలి. ఆ తరువాత అవసరమైతే రైజోబియం కల్చర్ ను విత్తనాలకు పట్టించవచ్చు. వేరు కుళ్ళు, మొదలు కుళ్ళు మరియు కాండం కుళ్ళు, తెగుళ్లు ఎక్కువగా ఆశించే పరిస్థితులలో కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడిని పట్టించడం వల్ల కూడా ఫలితాలు పొందవచ్చు.
విత్తుకోవటంలో ఏమైనా ప్రత్యేకమైన పద్ధతి ఉందా మేడం?
హా, ఉందండి. రబీలో నీటిపారుదల కింద సాగు చేసేటప్పుడు 22.5 సెంటీమీటర్లు మొక్కల మధ్య, 10 సెంటీమీటర్లు వరుసల మధ్య ఉంచి దూరంలో విత్తుకోవాలి.
మేడం, విత్తే పద్ధతి ఏమైనా ప్రత్యేకంగా ఉందా, లేకపోతే ఏ పద్ధతి అయినా పాటించచ్చా?
ఉంటుందండి. విత్తనాన్ని గొర్రుతో గాని లేదా ట్రాక్టర్తో నడిచే విత్తన యంత్రంతో గాని విత్తుకోవాలి. విత్తే సమయంలో నేలలో తగినంత తేమ ఉండాలి. విత్తనాన్ని 5 సెంటీమీటర్ల లోతు మించకుండా విత్తుకోవాలి. ట్రాక్టర్ సీడ్ డ్రిల్ ను వాడినట్లయితే తక్కువ సమయంతో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకోవడమే గాక ఖర్చును కూడా గణనీయంగా తగ్గించుకోవచ్చు.
అవునా మేడం, ఏమైనా ప్రత్యేకమైన ఎరువులు వేయాలా?
అవును, సాధారణంగా భూసార పరీక్షను అనుసరించి ఎరువుల మోతాదును నిర్ణయించుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 4 నుండి 5 టన్నుల సేంద్రియ ఎరువు వేయాలి. మొత్తం భాస్వరం, పొటాష్ ఎరువులను విత్తే సమయంలోనే వేసుకోవాలి. వర్షాధారపు పంటకు ఎకరానికి 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషు మరియు 18 కిలోల యూరియాను విత్తే సమయంలోనే వేయాలి. నీటి పారుదల పంటకు ఎకరానికి 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు మరియు 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఆఖరి దుక్కిలో వేయాలి. అలాగే 18 కిలోల యూరియాను విత్తే సమయంలో మరియు 9 కిలోల యూరియాను 30 రోజుల తర్వాత అంటే తొలిపూత దశలో వేసుకోవాలి. నీటిపారుదల క్రింద ఎకరానికి 200 కిలోల జిప్సం ను తొలి పూత సమయంలో మొక్కల మొదళ్ల దగ్గర చాలల్లో వేసి కలుపు తీసి మొక్కల మొదళ్లకు మట్టిని ఎగదోయాలి. వర్షాభావ పరిస్థితుల్లో జిప్సం ను ఊడలు దిగే సమయం అంటే విత్తిన 45 రోజులప్పుడు అనగా 2వ కలుపు తీసే సమయంలోనే వేయాలి. విత్తిన 45 రోజుల తర్వాత ఎటువంటి అంతర సేద్యం చేయరాదు.
వీటిలో సాధారణంగా వచ్చే పోషక లోపాలు ఉన్నాయా, వాటిని ఎట్లా గుర్తుపెట్టాలి మేడం?
జింక్ లోపించిన పైరు ఆకులు చిన్నవిగా మారి గుబురుగా కనిపిస్తాయి. మొక్కలు గిడసబారుతాయి. ఆకు ఈ నేల మధ్య భాగం పసుపు రంగుగా మారవచ్చు. ఈ లోపాన్ని సవరించడానికి ఎకరాకు 400 గ్రాముల చెప్పున జింక్ సల్ఫేట్ ను 200 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఇనుము ధాతు లోపం నల్లరేగడి నేలల్లో అధిక తేమ ఉన్నప్పుడు కనిపిస్తుంది. లేత ఆకులు పసుపు పచ్చగాను తరువాత తెలుపు రంగుకు మారుతాయి. ఈ లోపాన్ని సవరించడానికి ఎకరాకు 1 కిలో అన్న భేది మరియు 200 గ్రాముల సిట్రిక్ ఆమ్లాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. నీటి పారుదల కింద సాగు చేసే పంటకు ఎకరానికి 4 కిలోల బొరాక్స్ ను విత్తేటప్పుడు వేయాలి. బోరాన్ గింజలు అభివృద్ధికి అవసరం.
మరి కలుపు మొక్కల సంగతి ఏంటో చెప్పండి మేడం.
హా, సరే చెప్తాను. కలుపు మొలకెత్తక ముందే నశింపజేయగల కలుపు నాశినులైన అలాక్లోర్ ఎకరాకు 1 లీటరు లేదా పెండిమితాలి ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు లేదా బూటాక్లోర్ 1.25 నుండి 1.5 లీటర్ల చొప్పున ఏదో ఒక కలుపు మందును 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే గాని లేదా 2-3 రోజుల లోపల నేలపై పిచికారీ చేయాలి. విత్తిన 20 నుండి 25 రోజులప్పుడు గొర్రుతో అంతర కృషి చేయాలి మరియు మొదళ్లకు మట్టిని ఎగదోయాలి. విత్తిన 45 రోజుల లోపు ఎలాంటి కలుపు లేకుండా చూడాలి. ఆ తర్వాత ఏ విధమైన అంతర కృషి చేయకూడదు, లేదంటే ఊడలు దెబ్బతిని దిగుబడి తగ్గుతుంది. విత్తిన వెంటనే కలుపు నాశినిని వాడలేకపోయినా లేదా 20 రోజుల వరకు కలుపు తీయడానికి కూలీలు దొరకని పరిస్థితుల్లో మొలిచిన కలుపును కలుపు నాశినులతో నిర్మూలించుకోవచ్చు. విత్తిన 21 రోజుల లోపు కలుపు 2-3 ఆకుల దశలో ఇమాజితపై 10% మందును ఎక పెపెరాకు 300 మిల్లీలీటర్లు, క్రిజాలోఫస్ ఇథైల్ 5% మందును 400 మిల్లీలీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి చాళ్ల మధ్యలో కలుపు మీద పిచికారీ చేసి కలుపును నశింపజేయవచ్చు. దీనివల్ల పైరుకి ఎటువంటి నష్టం కలగకుండా కలుపు నాశనం అవుతుంది.
అవును మేడం, ఈ వేరుశనగ పంటకు సాధారణంగా ఎంత నీరు కావాలి?
వేరుశనగకు 400 నుంచి 450 మిల్లీలీటర్ల వరకు నీరు అవసరం. తేలిక నేలల్లో 8 నుంచి 9 తడులు పడితే చాలు. విత్తే ముందు నేల బాగా తడిసేటట్టు నీరు పెట్టి తగినంత చెమ్మ ఉన్నప్పుడు విత్తనం వేయాలి. రెండవ తడిన విత్తనం 20 నుంచి 25 రోజులకు ఇవ్వాలి. తర్వాత తడులు నేల లక్షణం, బంకమట్టి శాతాన్ని బట్టి 7 నుంచి 10 రోజుల వ్యవధితో పెట్టాలి. ఆఖరి తడి పంట కోతకు 7 నుంచి 10 రోజుల ముందు ఇవ్వాలి. ఊడలు దిగే దశ నుండి కాయలు ఊరే దశ వరకు సున్నితమైనది కనుక ఈ దశలో నీరు సక్రమంగా తగు మోతాదులలో కట్టుకోవాలి. నీటిని తుంపర్లు ద్వారా అనగా స్ప్రింక్లర్లు ద్వారా ఇచ్చినట్లయితే 25% సాగునీటి ఆదాతో పాటు దిగుబడి పెరుగుతుంది.
చల్లగుండాలే నువ్వు సక్కగుండాలే, గలగలరాలుతున్న చినుకులు చూడు, వాన చినుకులు చూడు, విరమిర మెరుస్తున్న మామును చూడు, రైతు మామును చూడు. రైతన్నా ఓ రైతన్నా, రైతన్నా ఓ రైతన్నా, చల్లగుండాలే నువ్వు సక్కగుండాలే, చల్లగుండాలే నువ్వు సక్కగుండాలే.
తన 5,000 నోట్లోకి వెళ్ళడానికి తన 10,000 మట్టిలో ఉంచుతున్న అన్నా, ఓ రైతన్నా నీకు మా పాదాభివందనం. విన్నారు కదా రైతు సోదరులారా, వేరుశనగ పంటలో మనం పాటించాల్సిన జాగ్రత్తలను అవి మీరు కూడా పాటించి మీ పొలంలో అధిక దిగుబడులను పొందండి. ధన్యవాదములు.
జ్యోతి జ్యోతి, నిన్ను కొన్ని పొడుపు కథలు అడుగుతాను, వాటికి సమాధానాలు చెప్తావా?
ఆ చెప్తాను బిందు.
అంబుకు చెంబు, చెంబుకు చారెడు నీళ్లు, ఏమిటది?
అంబు చెంబునా? ఏంటో నాకేం అర్థం కావట్లేదు.
పగిలితే గాని ఫలం దొరకదు, అదేంటి?
ఏమో గుర్తు రావట్లేదు బిందు.
ఇంకొకటి చెప్తాను, ఇది విని సమాధానం చెప్పు. లేతగా ఉన్నప్పుడు నీళ్లు, ముదిరితే గుజ్జు, ఏమిటది?
ఏదో తెలిసినట్టే ఉంది గాని సమాధానం ఏంటో అర్థం కావట్లేదు, నువ్వే చెప్పు.
దీనికి సమాధానం కొబ్బరికాయ.
కొబ్బరినా?
ఎందుకు? కొబ్బరికాయ చెంబులాగా ఉంటుంది, అందులో నీళ్లుంటాయి. అలాగే అది పగిలితే గాని మనకు ఫలం దక్కదు. అలాగే అది లేతగా ఉన్నప్పుడు అందులో నీళ్లుంటాయి. కొబ్బరికాయ ముదిరితే గుజ్జులా మారుతుంది, కాబట్టి దీనికి సమాధానం కొబ్బరికాయ.
ఇంకా నీకు కొబ్బరి కోసం ఏమేం తెలుసో చెప్పు బిందు.
అసలు కొబ్బరి చెట్టు ఎలా పుట్టింది, దాని కథ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మరి చెప్తాను, వింటావా దాని గురించి?
ఆ చెప్పు, వింటాను.
పూర్వం త్రిశంకుడు అనే రాజు ఉండేవాడు. అతనికి తన శరీరంతో పాటు మోక్షానికి వెళ్లాలనే కోరిక ఉండేది. కానీ మనుషుల శరీరానికి మోక్షంలో చోటు లేదు కదా. అందుకు త్రిశంకుడు విశ్వామిత్రుని దగ్గరికి వెళ్ళి తన కోరికను చెప్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు యజ్ఞాలు చేసి త్రిశంకుణ్ణి మోక్షానికి పంపిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రునికి కోపం వచ్చి నరుల శరీరానికి మోక్షంలో చోటు లేదు అని త్రిశంకుణ్ణి మోక్షద్వారం దగ్గరే ఆపి కిందకు వెళ్ళమని చెప్తాడు. అది చూసిన విశ్వామిత్రుడు, త్రిశంకుణ్ణి నువ్వు కిందకు రావడానికి వీల్లేదు, నువ్వు మోక్షానికే వెళ్ళు అని ఆజ్ఞాపించాడు. ఇలా ఇంద్రుడు విశ్వామిత్రుల మధ్య నలిగిన త్రిశంకుడు కొబ్బరి చెట్టుగా మారుతాడు. త్రిశంకుడి గడ్డమే కొబ్బరి పీచుగా, అతని కళ్ళే కొబ్బరి కళ్ళగా మారుతాయని పురాణాలలో చెప్పుకుంటారు.
కొబ్బరి చెట్టు పుట్టడానికి ఇంత కథుందా? సరే, కొబ్బరి వలన ఉపయోగాలు ఏంటో కూడా తెలుసుకోవాలనుంది, చెప్తావా?
సరే చెప్తాను వీణు. కొబ్బరికాయ హిందువుల పూజలలో ముఖ్యమైన వస్తువు. పూజ అయినాక మిగిలిన కొబ్బరితో ఏం చేస్తాం తెలుసుకుందాం. కొబ్బరి ఎక్కువగా కేరళ రాష్ట్రంలో పండుతుంది, అంతేకాకుండా కోస్తా ప్రాంతాల్లో కూడా పండుతుంది. కొబ్బరి ఎలాంటి వాతావరణంలో అయినా పెరగగలిగే చెట్టు. దీనిని రకరకాల ఆహార పదార్థాలలో వివిధ రూపాలలో ఉపయోగిస్తారు. ముందుగా కొబ్బరిలోని పదార్థాల గురించి తెలుసుకుందాం. కొబ్బరి నీరు. కొబ్బరి బోండాల్లోని నీరు చాలా పౌష్టిక గుణాలను కలిగి ఉంటుంది. దీనికి ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. బలహీనంగా ఉన్న వ్యక్తికి గ్లూకోజ్ దొరకని సమయంలో కొబ్బరి నీళ్లను వాడవచ్చు. కొబ్బరి నీళ్లు శరీరంలో వేడిని, దాహాన్ని తగ్గిస్తుంది. ఇందులో గ్లూకోజ్తో పాటు పొటాషియం, సోడియం వంటి ఖనిజాలున్నాయి. కొబ్బరి నీళ్లు 6 నెలల పిల్లలకు కూడా సులభంగా జీర్ణమవుతాయి. కొబ్బరి పాలు. పచ్చి కొబ్బరిలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. దీనిలో విటమిన్ ఏ, బి, సి, రైబోఫ్లోవిన్ వంటి విటమిన్లతో పాటు ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, పిండి పదార్థాలు, కొవ్వులు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. కొబ్బరి ముదిరి అందులో పువ్వు ఏర్పడుతుంది. ఇది గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి చాలా మంచిది. బాలింతలు ఎక్కువ రక్తస్రావంతో బాధపడుతుంటే కొబ్బరి పువ్వు రసం తాగితే ఆ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చు. గొంతు నొప్పి, మంట ఉన్నప్పుడు కొబ్బరి పాలు త్రాగితే మంట తగ్గుతుంది. కొబ్బరి పాలు తలకు పట్టిస్తే జుట్టు కాంతివంతంగా మారుతుంది. కొబ్బరి పాలు శరీరానికి రాసుకొని స్నానం చేస్తే శరీరంపై ఉన్న మురికి పోయి చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. మరొకటి కొబ్బరి నూనె. కొబ్బరి నూనెలో 50% లారిక్ ఆమ్లం ఉంటుంది. దీనిని వంటలలో ఎక్కువగా ఉపయోగిస్తే రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. కొబ్బరి నూనె వల్ల శరీరంలో కొవ్వు శాతం పెరగదు. కొబ్బరి నూనెలో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. దీనిని చర్మానికి రాసుకుంటే చర్మం కోమలంగా మారుతుంది. రోజు 2 చెంచాల కొబ్బరి నూనె తీసుకుంటే జీర్ణ వ్యవస్థకు మంచిది. అంతేకాకుండా థైరాయిడ్ సమస్యలు కూడా తగ్గుతాయి. పొడి చర్మం ఉన్నవారు పచ్చి కొబ్బరి తీసుకుంటే శరీరానికి సరిపడ తేమ అందుతుంది. కొబ్బరి నూనెను సబ్బుల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
అవునా? మరి కొబ్బరికాయ ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్తావా?
కొబ్బరి వల్ల ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో ఎలక్ట్రోలైటిక్ ఎక్కువగా ఉండడం వల్ల అది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. డయేరియా కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు లేత కొబ్బరి నీరు తాగితే త్వరగా ఉపశమనం పొందవచ్చు. పేగుల్లో మంటగా ఉన్నప్పుడు మంట తగ్గించడానికి కొబ్బరి నీటిని తాగడం మంచిది. కొబ్బరి నీరు వాంతులను, తల తిరగడాన్ని తగ్గిస్తుంది. కలరా వ్యాధికి కొబ్బరి మంచి విరుగుడు. జీర్ణకోశ వ్యాధులతో బాధపడే చిన్నపిల్లలకు కొబ్బరి నీరు మంచి ఆహారం. కొబ్బరి నీరు పొట్ట పురుగులను కూడా తగ్గిస్తుంది. తట్టు వచ్చినప్పుడు దురద తగ్గించడానికి కొబ్బరి నీటిని లేపనంగా వాడతారు. మనం ప్రతిరోజు కొబ్బరి నీరు తాగితే మూత్రపిండ సమస్యలు దరిచేరవు. ఇప్పుడు కొబ్బరి యొక్క ఇతర ఉపయోగాలేంటో తెలుసుకుందాం. కొబ్బరి నుండి పాలు తీస్తారు. పాలు తీయగా మిగిలిన దానిని పశువుల దానాగా వాడతారు. కొబ్బరి నీరు శరీరానికి చల్లదనాన్నిస్తాయి. కొబ్బరి పీచుతో తాళ్ళు, చాపలు, పరుపులు తయారు చేస్తారు. అంతేకాకుండా వంట చెరకుగా కూడా ఉపయోగిస్తారు. కొబ్బరి ఆకులను బుట్టలు అల్లడానికి, పందిరి వేయడానికి ఉపయోగిస్తారు. అంతేకాకుండా కొబ్బరి కమ్మలను ఇంటి పైకప్పుగా వాడతారు. కొబ్బరి ఈనెలను కట్టలుగా కట్టి చీపురుగా వాడతారు. కొబ్బరి కాండం కలపగా వాడతారు. అంతేకాక పిల్ల కాలువల దగ్గర వంతెనలుగా వాడతారు.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం మన ఆరోగ్య రుచులలో కొబ్బరితో తయారు చేసే కొబ్బరి వడల విధానం గురించి తెలుసుకుందామా? శ్రోతలు పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే కావలసిన పదార్థాలు ఏంటో వినేద్దాం. కొబ్బరి వడల తయారీకి కావలసిన పదార్థాలు: కొబ్బరి తురుము 5 కప్పులు, శనగపప్పు 2 కప్పులు, పచ్చిమిర్చి 5, జీలకర్ర 2 చెంచాలు, నూనె 250 గ్రాములు, ఉప్పు 2 చెంచాలు, అల్లం చిన్న ముక్క, కొత్తిమీర కొంచెం, వేరుశనగ పప్పు 1/2 కప్పు. అందరూ రాసుకుంటున్నారు కదా? మీ అందరి కోసం కావలసిన పదార్థాలు మరోసారి వినిద్దాం. కొబ్బరి తురుము 5 కప్పులు, శనగపప్పు 2 కప్పులు, పచ్చిమిర్చి 5, జీలకర్ర 2 చెంచాలు, నూనె 250 గ్రాములు, ఉప్పు 2 చెంచాలు, అల్లం చిన్న ముక్క, కొత్తిమీర కొంచెం, వేరుశనగ పప్పు 1/2 కప్పు. ఇక తయారీ విధానం వినేద్దామా? శనగపప్పు నానబెట్టి పప్పు నానిన తర్వాత మిక్సీ పట్టాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు, కొబ్బరి తురుము, జీలకర్ర, ఉప్పు, అల్లం ముక్కలు,
తరిగిన కొత్తిమీర వేసి ముద్దలా చేసుకోవాలి. ఈ ముద్దను వడలుగా చేసి నూనెలో దోరగా వేయించాలి. విన్నారు కదా ఎంతో రుచికరమైన కొబ్బరి వడల తయారీ విధానం. మీ అందరి కోసం తయారీ విధానం మరోసారి. శనగపప్పు నానబెట్టి పప్పు నానిన తర్వాత మిక్సీ పట్టాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు, కొబ్బరి తురుము, జీలకర్ర, ఉప్పు, అల్లం ముక్కలు, తరిగిన కొత్తిమీర వేసి ముద్దలా చేసుకోవాలి. ఈ ముద్దను వడలుగా చేసి నూనెలో దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు కొబ్బరి లడ్డూల తయారీ విధానం గురించి తెలుసుకుందాము. కొబ్బరి లడ్డు తయారీకి కావలసిన పదార్థాలు: పాలపొడి 2 కప్పులు, కోవా 1 కప్పు, కొబ్బరి పొడి 4 కప్పులు, పంచదార 1 కప్పు, యాలకులు 6, జీడిపప్పు 24, నెయ్యి 4 చెంచాలు, కిస్మిస్లు 12. ఇప్పుడు మీ అందరి కోసం కావలసిన పదార్థాలేంటో మరోసారి విందాము. పాలపొడి 2 కప్పులు, కోవా 1 కప్పు, కొబ్బరి పొడి 4 కప్పులు, పంచదార 1 కప్పు, యాలకులు 6, జీడిపప్పు 24, నెయ్యి 4 చెంచాలు, కిస్మిస్లు 12. ఇప్పుడు కొబ్బరి లడ్డూల తయారీ విధానం ఏంటో తెలుసుకుందామా? కొబ్బరి లడ్డూల తయారీ విధానం: ముందుగా పాలపొడి, కోవా, పంచదార, కొబ్బరి కోరు కాస్త నీరు కలిపి సన్నని మంటపై ఉడికించుకోవాలి. ఆ తర్వాత నెయ్యి వేసి చల్లారాక ఉండలుగా చేసుకోవాలి. చివరుగా యాలకుల పొడి జీడిపప్పుతో అలంకరించుకోవాలి. విన్నారు కదా ఎంతో రుచికరమైన కొబ్బరి లడ్డూల తయారీ విధానం. ఇప్పుడు మీ అందరి కోసం మరోసారి తయారీ విధానాన్ని విందాము. ముందుగా పాలపొడి, కోవా, పంచదార, కొబ్బరి కోరు కాస్త నీరు కలిపి సన్నని మంటపై ఉడికించుకోవాలి. ఆ తర్వాత నెయ్యి వేసి చల్లారాక ఉండలుగా చేసుకోవాలి. చివరగా యాలకుల పొడి జీడిపప్పుతో అలంకరించుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పాయసం తయారీ విధానాన్ని గురించి తెలుసుకుందామా? కొబ్బరి పాయసం తయారీకి కావలసిన పదార్థాలు: కొబ్బరి తురుము 2 కప్పులు, పెసరపప్పు 1 కప్పు, బెల్లం 2 కప్పులు, పాలు 1/2 లీటర్, కొబ్బరి పాలు 2 కప్పులు, బియ్యం 1 కప్పు, యాలకులు 6, నెయ్యి 1/2 కప్పు, జీడిపప్పు మరి కిస్మిస్లు పిడికడు. ఇక తయారీ విధానం వినేద్దామా? నేతిలో పెసరపప్పు, బియ్యం వేయించాక నీరు కలిపి ఉడికించాలి. మెత్తగా అయ్యాక పాలు, కొబ్బరి పాలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత బెల్లం తురుము, యాలకుల పొడి వేసి కిందకు దింపాలి. చివరగా పాయసంలో జీడిపప్పు, కిస్మిస్లు వేయాలి. మీ అందరి కోసం తయారీ విధానం మరోసారి వినేద్దామా? నేతిలో పెసరపప్పు, బియ్యం వేయించాక నీరు కలిపి ఉడికించాలి. మెత్తగా అయ్యాక పాలు, కొబ్బరి పాలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత బెల్లం తురుము, యాలకుల పొడి వేసి కిందకు దింపాలి. చివరగా పాయసంలో జీడిపప్పు, కిస్మిస్లు వేయాలి. ఇంకెందుకు ఆలస్యం, చకచకా చేసేసుకోండి. ఈ వంటల ద్వారా ఆరోగ్య లాభాలు: కొబ్బరి మూత్రపిండ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి కిడ్నీలో రాళ్ళు ఏర్పడుటను నిరోధిస్తుంది. కొబ్బరి మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా రక్తపోటును నియంత్రించుటకు సహాయపడుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండెను కాపాడుతుంది మరియు రక్త ప్రసరణను పెంచుతుంది. కొబ్బరి వలన అంటువ్యాధులు నిరోధించబడతాయి. ఇది మన శరీరంలో వ్యాధికారక సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది. శరీర జీవక్రియ రేటును పెంచడంలో కొబ్బరి సహాయపడుతుంది. ఇది శరీర బరువును పెరగకుండా నియంత్రిస్తుంది. శరీరాన్ని రీహైడ్రేట్ చేయడంలో కొబ్బరి ఉపయోగపడుతుంది.
విజ్ఞానగణ శీర్షికకు స్వాగతం. ముందుగా గత వారం ప్రశ్నలు, వాటికి సమాధానాలు, విజేతల వివరాలు తెలుసుకుందాం. గత వారం మొదటి ప్రశ్న: అతిమూత్రం, అధిక దాహం, అధిక ఆకలి ఎలాంటి అనారోగ్యానికి సూచనలు కావచ్చు? సమాధానాలు: ఏ మధుమేహం, బి అనీమియా. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ మధుమేహం. ఎందుకనగా మధుమేహం అంటే మనిషి రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా అనియంత్రిత స్థాయిలో ఉండడం. శరీరంలో చక్కెర మోతాదు పెరిగినప్పుడు శరీరం కిడ్నీల ద్వారా దానిని బయటకు పంపే ప్రయత్నం చేస్తుంది. దానివల్ల తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. మధుమేహం మూలంగా శరీరంలో ఇన్సులిన్ మోతాదు తగ్గినప్పుడు రక్తంలోని చక్కెర రూపంలో ఉన్న పోషక పదార్థాలను కణజాలాలు గ్రహించలేవు. దీనితో ఈ కణజాలాలు పోషకాల కోసం మెదడును చైతన్యపరిచి ఆకలి పెరిగేలా చేస్తాయి. గత వారం రెండవ ప్రశ్న, హైపోగ్లైసీమియా అంటే ఏమిటి? సమాధానాలు: ఏ, రక్తంలో గ్లూకోజ్ శాతం ఎక్కువగా ఉండడం; బి, రక్తంలో గ్లూకోజ్ శాతం తక్కువగా ఉండడం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం రక్తంలో గ్లూకోజ్ శాతం తక్కువగా ఉండడం. ఎందుకంటే ఒక్కొక్కసారి మధుమేహులలో చక్కెర శాతం సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతుంది. దీనినే హైపోగ్లైసీమియా అంటారు. ఇది ఆహారం సరిగా తీసుకోకపోవడం, ఉపవాసాలు చేయడం, అనారోగ్యంగా ఉన్నప్పుడు అవసరానికి మించి వ్యాయామం చేయడం వలన వస్తుంది. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు శ్రీహితులు డాక్టర్ స్వరూప దోమలగూడ, బీపీఆర్ శర్మ న్యూ నల్లకుంట హైదరాబాద్, ప్రభాకర్ హన్మకొండ, సత్యనారాయణ సిరిసిల్ల, వంశీకృష్ణ వీర్నపల్లి. మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు కమలాకర్ శ్రీకాకుళం, సంతోష్ చందాపూర్, వెంకటం రాజం సిరిసిల్ల, ఎల్ శిరీష రుక్మాపూర్. రెండో ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. విజేతలందరికీ చేనికబుర్ల తరపున మా అభినందనలు. ఇక ఈ వారం మొదటి ప్రశ్న, అసాధారణ రీతిలో శరీరంలో కణజాలాలు అనియంత్రిత స్థాయిలో వృద్ధి చెందడం వల్ల వచ్చే వ్యాధిని ఏమంటారు? ఏ, ఊబకాయం; బి, క్యాన్సర్. ప్రశ్న మరోసారి, అసాధారణ రీతిలో శరీరంలో కణజాలాలు అనియంత్రణ స్థాయిలో వృద్ధి చెందడం వల్ల వచ్చే వ్యాధిని ఏమంటారు? ఏ, ఊబకాయం; బి, క్యాన్సర్. ఇక ఈ వారం రెండవ ప్రశ్న, యాంటీ ఆక్సిడెంట్లు అంటే ఏమిటి? సమాధానాలు: ఏ, ఫ్రీ రాడికల్స్ ని ఉత్పత్తి చేయడం; బి, ఫ్రీ రాడికల్స్ ని అణచివేయడం. ప్రశ్న మరోసారి, యాంటీ ఆక్సిడెంట్లు అంటే ఏమిటి? సమాధానాలు: ఏ, ఫ్రీ రాడికల్స్ ను ఉత్పత్తి చేయడం; బి, ఫ్రీ రాడికల్స్ ని అణచివేయడం. గత వారం లాగానే ఈ వారం మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే ఒకటి ఏ అని, బి అయితే ఒకటి బి అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే రెండు ఏ అని, బి అయితే రెండు బి అని మీ పేరు ఊరు టైప్ చేసి 9492924722 నెంబరు మరోసారి 9492924722కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేని కబుర్లలో విజేతలుగా ఉండాలని ఆశిస్తూ ఇక సెలవు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.